శ్రీమద్భగవద్గీత యథాతథం 3వ అధ్యాయం శ్లోకం సంఖ్య 35. శ్రేయాం స్వధర్మః విగుణః పరధర్మాత్ స్వనుష్ఠితాత్ స్వధర్మే నిధనం శ్రేయః పరధర్మః భయావహః. శ్రేయాన్ స్వధర్మో విగుణః పరధర్మాత్ స్వనుష్ఠితాత్ స్వధర్మే నిధనం శ్రేయః పరధర్మో భయావహః. శ్రేయాన్ స్వధర్మో విగుణః పరధర్మాత్ స్వనుష్ఠితాత్ స్వధర్మే నిధనం శ్రేయః పరధర్మో భయావహః. శ్రేయాన్ స్వధర్మో విగుణః పరధర్మాత్ స్వనుష్ఠితాత్ స్వధర్మే నిధనం శ్రేయః పరధర్మో భయావహః. శ్రేయాన్ ఎక్కువ మేలైనది స్వధర్మః స్వధర్మము విగుణః గుణరహితమైనను పరధర్మాత్ ఇతరులకు విధింపబడిన ధర్మము కంటే స్వనుష్ఠితాత్ చక్కగా అనుసరింపబడినను స్వధర్మే తనకు విధింపబడిన ధర్మమునందు నిధనం నాశము శ్రేయః మేలైనది పరధర్మః ఇతరులకు విధింపబడిన ధర్మము భయావహః హానికరము. తాత్పర్యం మరియు భాష్యం కృష్ణ కృపామూర్తి ఏసీ భక్తి వేదాంత స్వామి శ్రీల ప్రభుపాద ఇస్కాన్ సంస్థాపకాచార్య. తాత్పర్యం: పరధర్మమును చక్కగా నిర్వహించుట కన్నను, గుణరహితమైనను స్వధర్మమును ఆచరించుట ఉత్తమము. పరధర్మ పాలనము హానికరమైనది కావున దానిని పాటించే కన్నను స్వధర్మ పాలనమునందు నాశనము పొందుట ఏనను ఉత్తమమైనదే. భాష్యం: ప్రతి ఒక్కరూ పరధర్మమును నిర్వహించుటకు బదులు సంపూర్ణ కృష్ణ భక్తి భావనయందు తమ విద్యుక్త ధర్మములను నిర్వహింపవలసి ఉన్నది. భౌతిక ప్రకృతి యొక్క త్రిగుణముల ప్రభావములో మనుజుని స్థితిని అనుసరించి విధింపబడిన ధర్మములే విద్యుక్త ధర్మములు. ఇక శ్రీకృష్ణుని దివ్య సేవార్థమై ఆధ్యాత్మిక గురువుచే వసగబడిన కర్మలు ఆధ్యాత్మిక కర్మలు. భౌతికమైనను లేదా ఆధ్యాత్మికమైనను మరణము వరకు ప్రతి ఒక్కరూ పరధర్మమును అనుసరించుటకు బదులు తమ విద్యుక్త ధర్మములను నిర్వహింపవలసి ఉన్నది. ఆధ్యాత్మిక స్థాయిలో వనరింపబడు కర్మలు మరియు భౌతిక స్థాయిలో వనరింపబడు కర్మలు భిన్నమైనను ప్రామాణికమైన నిర్దేశమును అనుసరించుట కర్తకు సర్వదా లాభదాయకము. గుణప్రభావము నందున్న మనుజుడు ఇతరులను అనుకరింపక తన స్థితికి అనుగుణముగా విధింపబడిన నియమములను చక్కగా పాటించవలెను. ఉదాహరణకు సత్వగుణమునందుండెడి బ్రాహ్మణుడు అహింసాపరుడుగా నుండును, కానీ రజోగుణమునందుండెడి క్షత్రియుడు హింసాపూర్ణుడగుట ఆమోదయోగ్యమైనది. క్షత్రియుడైన వానికి హింసకు సంబంధించిన నియమములను అనుసరించుచు నశించుట అన్నది అహింసాపరుడైన బ్రాహ్మణుడి అనుకరించుట కన్నను ఉత్తమమైనది. ప్రతి ఒక్కరూ తమ హృదయ కల్మషమును క్రమ విధానము ద్వారా శుద్ధిపరుచుకునవలనే గాని తొందరపాటుతో కాదు. అయినను గుణ సంపర్కమును దాటి సంపూర్ణముగా కృష్ణభక్తి రసభావన యందు స్థితుడైన పిమ్మట మనుజుడు గురు నిర్దేశములో ఎట్టి కర్మమునైనను వనరింప సమర్థుడగును. అట్టి సంపూర్ణ కృష్ణభక్తి భావన స్థితి యందు క్షత్రియుడు బ్రాహ్మణుడిగాను వర్తించవచ్చును, అలాగుననే బ్రాహ్మణుడు క్షత్రియునిగా వర్తించవచ్చును. అనగా అట్టి దివ్య ఆధ్యాత్మిక స్థితి యందు భౌతిక జగమునకు సంబంధించిన భేదములు ఏమాత్రమూ వర్తింపవు. ఉదాహరణకు విశ్వామిత్రుడు తొలుత క్షత్రియుడైనను పిదప బ్రాహ్మణునిగా వర్తించెను, కానీ పరశురాముడు బ్రాహ్మణుడైనను తదుపరి క్షత్రియునిగా వర్తించెను. ఆధ్యాత్మిక స్థితి యందు నెలకొనినందునే వారు ఆ విధముగా చేయగలిగిరి. భౌతిక పరిధిలో ఉన్నంతవరకు మనుజుడు గుణమునుసరించి ఉన్న తన కర్మలనే వనరింపవలెను. ఆ విధముగా వనర్చుచునే అతడు పూర్ణ కృష్ణ భక్తి భావనను కలిగి ఉండవలెను.
ఓం శ్రీ పాదాయ కృష్ణ ప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తి వికాస స్వామి. నమో విష్ణుపాదాయ కృష్ణ ప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామి. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణి నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణి శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్తవృంద హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే.
తాత్పర్యం: పరధర్మమును చక్కగా నిర్వహించుట కన్నను, గుణరహితమైనను స్వధర్మమును ఆచరించుట ఉత్తమము. పరధర్మ పాలనము హానికరమైనది కావున దానిని పాటించుట కన్నను స్వధర్మ పాలనము నందు నాశమును పొందుట ఏనను ఉత్తమమైనదే. పరధర్మం హానికరమైనది, దీనికి తెలుగులో ఒక చక్కని సామెత ఉంది, ఎవరైనా చెప్తారా? మనకు బాగా తెలిసింది, తెలుసా ఎవరికైనా? అలాంటిదే. కుక్క పని గాడిద చేయకూడదు, కుక్క పని కుక్క చేయాలి, గాడిద పని గాడిద చేయాలి. కుక్క గాడిదలాగా సకిలిస్తే ఏమవుతుంది, లేదా గాడిద కుక్క పని చేస్తే ఏమవుతుంది, రెండింటికి నష్టమే. ఎందువలన, వాటి యొక్క సహజ లక్షణం ఏదైతే ఉంటుందో అలాగ అవి పనిచేస్తే వాటికి ఏం ఇబ్బంది ఉండదు. కుక్క కుక్కలాగా అరిస్తే ఏం సమస్య ఉండదు, గాడిద గాడిదలాగా మోస్తూ ఉంటే ఏమి సమస్య ఉండదు, గాడిద మోయకపోతే దానికి దెబ్బలు పడతాయి, కుక్క మరక్కపోతే దెబ్బలు పడతాయి. కుక్క వెళ్ళి గాడిదలాగా నేను మోస్తానంటే ఎవరు తీసుకోరు, కుక్కను అంగీకరించరు. అలా అదేవిధంగా గాడిద నేను కుక్కలాగా అరుస్తానంటే ఎవరికి అవసరం లేదు, దేనిపైన అదే చేయాలి. దానివలన దానికి అది ఎవరి పని వాళ్ళు చేయడం వలన వాళ్ళకి మంచిది, ఎందుకంటే వాళ్ళ సహజ లక్షణం అది, వాళ్ళు అదే చేయగలరు, చాలా సులభంగా చేయగలరు. వాళ్ళకి మంచిది, ఇతరులకి, పక్కన ఉన్న వాళ్ళకి, అందరికి కూడా మంచిది. ఇక్కడ ఏమని చెప్తున్నారు, ఇక్కడ ఒక ఉదాహరణ తీసుకున్నాను. ఏమిటి? బ్రాహ్మణుడు క్షత్రియుడు. బ్రాహ్మణుడు ముఖ్యంగా సత్వగుణంలో ఉంటాడు, సత్వగుణంలో స్థితుడై ఉంటాడు, కనుక అతను అహింసాపరుడుగా ఉండడానికి ఎప్పుడూ ఇష్టపడుతూ ఉంటాడు. ఇతరులను కొట్టడం, నిందించడం, ఇతరులని పాలించడం అనేది అతనికి అంతగా ఇష్టం ఉండదు. బ్రాహ్మణుడికి ఎందులో ఇష్టం ఉంటుంది, ఏం చేయాలనిపిస్తుంది అంటే తన మనసుకి బ్రహ్మజ్ఞానాన్ని తెలుసుకోవడంలో, వేదాలని ఉపనిషత్తుల్ని వినడంలో, వాటిని తిరిగి ఇతరులకి చెప్పడంలో అతనికి ఉత్సాహం ఉంటుంది. భగవంతుని తెలుసుకోవడంలో, తత్వాన్ని అన్వేషించడంలో అతనికి ఉత్సాహం, అతను తెలుసుకోవాలని కుతూహలపడుతూ ఉంటాడు బ్రాహ్మణుడు. ఇవి బ్రాహ్మణుడి యొక్క లక్షణాలు. అదేవిధంగా క్షత్రియుడి యొక్క లక్షణాలు ఏంటి? క్షత్రియుడు ఎప్పుడు కూడా ఏదో ఒకటి చేస్తూ ఉండాలి, పాలిస్తూ ఉండాలి జనాన్ని, రాజ్యంలో ఏదో ఒకటి తన ఆధ్వర్యంలో ఏదో జరుగుతూ ఉండాలన్నమాట. తాను నియంత్రిస్తూ ఉండాలి ఇతరులని, అది ఆయన యొక్క సహజమైన లక్షణం. ఇతరుల్ని తాను నియంత్రిస్తూ ఉండాలనుకుంటూ ఉంటాడు క్షత్రియుడు. అదేవిధంగా ఇతరులను కాపాడాలని, తన యొక్క అంటే శరీర బలాన్ని చూపించుకోవడానికి కూడా సిద్ధపడుతూ ఉంటాడు. అదేవిధంగా అవసరమైతే ఇతరులని చంపడానికి కూడా వెనుకాడడం. అహింస అంటే అతను దూరంగా ఉండడు, అవసరమైతే అహింస చేయడానికైనా అంటే ఇతరులను చంపడానికైనా కానీ సిద్ధంగా ఉంటాడు క్షత్రియుడు. కానీ క్షత్రియుడు ఒక బ్రాహ్మణులాగా కూర్చోగలడా? కూర్చొని వేదాలన్నీ చదువుతూ ఇతరులకి చెప్తూ అహింస లేకుండా ఉండడం అనేది అతనికి వల్ల కాదు. ఎందువలన, రజోగుణం ప్రధానంగా ఉంటుంది క్షత్రియుల్లో, కొంత సత్వగుణం ఉంటుంది. అందువల్లనే వాళ్ళు కూడా చిన్నప్పటి నుండి గురుకులంలో 5 ఏళ్ల వయసు నుండి సాధారణంగా బ్రాహ్మణ క్షత్రియ వయసులు అనేవాళ్ళు, ఈ 3 తరగతుల వాళ్ళు గురుకులంలో విద్య నేర్చుకునేవాళ్ళు. కానీ వాళ్ళలో ఎక్కువ ప్రధానంగా రజోగుణం ఉంటుంది. అందువల్లనే వాళ్ళు ఎప్పుడు ఏదో ఒకటి చేయడం, ఇతరులను కాపాడడం, తన యొక్క ఖండబలాన్ని జీవించడం, రాజ్యాన్ని ఆక్రమిస్తూ ఉండడం, ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఏదో ఒకటి చేస్తూ ఉండాలి, రజోగుణ ప్రధానంలో ఉన్నవాళ్ళు ఏదో ఒకటి చేస్తూ ఉండాలన్నమాట. కానీ ఒక బ్రాహ్మణులాగా అంటే శారీరకంగా బ్రాహ్మణుడు సాధారణంగా చేయడానికి ఇష్టపడడు. ఏంటి, అతనంతా కూడా మనస్సు బుద్ధిని ఉపయోగించి జ్ఞానాన్ని తెలుసుకోవడానికి ఉత్సాహం కలిగి ఉంటాడు బ్రాహ్మణుడు. మనసు బుద్ధి ఉపయోగించి ఎప్పుడు కూర్చొని ఉండలేడు క్షత్రియుడు. ఎందువలన, కృష్ణుడు చెప్తున్నాడు, చతుర్వర్ణం మాయా సృష్టం గుణ కర్మ, వాడి యొక్క గుణాన్ని బట్టి, వాడు చేసే పనులు బట్టి 4 వర్ణాలుగా నేను విభజించాను ఈ సంఘాన్ని అంటున్నాడు. అంతేగాని ఈ రోజుల్లో చెప్పుకుంటున్నట్లు వీళ్ళందరూ ఎవరైతే మందిరంలో పూజారులుగా ఉంటున్నారో వాళ్ళందరిలో చాలామందికి, 90% మందికి బ్రాహ్మణులు కాదోళ్ళు. ఎందువల్లంటే ఎంతమందికి వీళ్ళలో ఉపనిషత్తులు, వేద జ్ఞానం, ఇవన్నీ పూర్తిగా భగవద్గీత, భాగవతం లాంటివి ఇప్పటివరకు అంటే ఏదో చదివారు, ఇక మీదట వచ్చేవాళ్ళు ఎవరైతే ఉన్నారో పూజారులు కానీ వీళ్ళందరూ, వాళ్ళు మాత్రం పూర్తిగా చదవడం ఆపేశారు. క్రితం వారమే మనం చెప్పుకున్నాం. అయితే ఏమిటి, ఈ రోజుల్లో ప్రభుత్వమే కొన్ని కోర్సులు నిర్వహిస్తుంది. దేనికోసం? పూజా విధానం, పూజా విధానం ఏ విధంగా ఉండాలి అనేది కొన్ని కోర్సులు నిర్వహించి వాళ్ళకు ఒక సర్టిఫికెట్ ఇచ్చి ఆ తర్వాత వాళ్ళు పూజారిగా ఉండొచ్చు అనమాట. అంటే అలాగా అయిపోయింది ఇప్పుడు. కానీ ఇది పూర్తిగా వైదిక శాస్త్రానికి విరుద్ధం. ఏమిటి విరుద్ధం అంటే, పూర్వం ప్రభుత్వంలో ఎవరైతే రాజు ఉంటాడో రాజుకి అంటే నిర్దేశకత ఎవరు చేస్తారు? బ్రాహ్మణులు చేస్తారు. ఈరోజులు ఏమైంది, ప్రభుత్వమే వాళ్ళు ఏమీ తెలియని శూద్రులు వీళ్ళకి నేర్పిస్తున్నారు. అంటే శూద్రులు వీళ్ళకి సర్టిఫికెట్లు ఇవ్వడం ఇవన్నీ. కోర్స్ వాళ్ళు కూడా బ్రాహ్మణుల ద్వారా నేర్పిస్తారు, కానీ ఒక శూద్రుడు చెప్పాల్సి వస్తుంది. శూద్రుడి ద్వారా ఇదంతా కూడా జరుగుతుంది. వాడికి క్షత్రియ లక్షణాలు కూడా లేవు. ఇది పూర్తిగా భిన్నమైంది, శాస్త్రానికి విరుద్ధమైంది. కలికాలంలో అలానే జరుగుతూ ఉంటాయి అన్నీ కూడా పూర్తిగా విరుద్ధంగా. ప్రశ్నలకి చివరిలో సమయం ఉంది. అయితే ఈ రోజుల్లో ఎలా ఉంది, ప్రభుత్వానికి ఒక బ్రాహ్మణుడు నిర్దేశించాలి, ఇదిగో ఇలా ఇలా జరగాలి, రాజ్యంలో ఇలా ఉండాలి, ఎవరికైనా శిక్ష ఇవ్వాలంటే ఇలా శిక్ష ఇవ్వాలి, ఏదైనా సందేహం వస్తే క్షత్రియుడు మంత్రిని, అంటే సాధారణంగా బ్రాహ్మణులు వాళ్ళంతా కూడా వేదాలు ఉపనిషత్తులు వీటిలో పండితులై ఉన్నవాళ్ళు, తెలిసిన వాళ్ళు, జ్ఞానం తెలిసిన వాళ్ళు అయి ఉంటారు. వాళ్ళ ఆధ్వర్యంలో రాజ్యం అనేది నడవడం జరుగుతుంది. కానీ ఈ రోజుల్లో పూర్తిగా భిన్నం. ఎవరైతే బ్రాహ్మణులు అనేవాళ్ళు ఉన్నారో వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. నిజంగా బ్రాహ్మణ లక్షణాలు కలిగి వాళ్ళు శాస్త్రం ఇతరులకి తెలియజేసేవాళ్ళు. అది కలియుగంలో సహజం. ఇదేమీ కలియుగంలో ఇదంతా పూర్తిగా విరుద్ధంగా ఏం జరగట్లేదు. కలియుగంలో జరిగేదే అలాగ. ఏంటి, రాను రాను వేదాలని ఇవన్నింటిని కూడా పూర్తిగా విస్మరిస్తారు జనం. ఎవరైతే అదృష్టవంతులైన వాళ్ళు ఉంటారో వాళ్ళే వీటిని వినగలరు, తెలుసుకోగలరు, తిరిగి భగవంతుని చేరుకోగలరు హరినామం చేయడం ద్వారా. కాబట్టి ఈ నాలుగు రకాల వర్ణాలని భగవంతుడు సృష్టించాడు. కానీ ఈ రోజుల్లో మనం ఏం చేస్తున్నాం, ఈ వర్ణాలు లేవు, ఏమి లేవు. ప్రభుత్వం అందరూ ఇంజనీరింగ్ చేయండి, అందరూ డాక్టర్ చేయండి, అందరూ లాయర్ అయిపోండి, అలా అవ్వరు, అవ్వలేరు కూడా. అందువల్ల ఏం జరుగుతుంది, ఈ రోజుల్లో అందరూ అలా చేయడం వలన ఆత్మహత్యలు జరుగుతున్నాయి. ఏంటి, విద్యార్థులు వాళ్ళు పూర్తిగా అంటే తల్లిదండ్రులు వీళ్ళని ఓకే నువ్వు ఇంజనీర్ అయిపో, నువ్వు డాక్టర్ అయిపో, నువ్వు ఇదైపో, నువ్వు అదైపో అని వాళ్ళని రుద్దేస్తూ ఉన్నారు. కానీ వాళ్ళు ఆ లక్షణాలు ఉండాలి కదా. వాళ్ళు ఒక డాక్టర్ అయ్యే లక్షణాలు లేదా ఒక లాయర్ అయ్యే లక్షణాలు, ఒక ఇంజనీర్ అయ్యే లక్షణాల్లో వాళ్ళు ఉండాలి. ప్రతి మనిషికి సహజంగా కొన్ని లక్షణాలు ఉంటాయి పుట్టుకతోటి. ఆ లక్షణం ప్రకారం వాడు పనిచేస్తూ ఉంటే వాడు ఆనందంగా ఉండగలడు, వాడు సంఘానికి కూడా ఏదైనా చేయగలడు, తన జీవితాన్ని తనను తాను కూడా ఉద్ధరించుకోగలడు. అది ఎలా జరిగేదంటే, పూర్వకాలంలో ఎప్పుడైతే ఒక కుర్రాడు గురుకులంలో చేరతాడో అక్కడున్న గురువు అతని యొక్క లక్షణాలను బట్టి తను పెరిగి పెద్దయినాక, నాయన నువ్వు ఈ విధంగా ఒక రాజ్యాన్ని పాలించడం, లేదా నువ్వు వెళ్ళి వివాహం చేసుకొని ఈ విధంగా ఫలానా విధంగా జీవించు, ఈ వ్యాపారం చేసుకుంటూ జీవించు, నువ్వు వ్యవసాయం చేసుకుంటూ నువ్వు జీవించు అని ఒక్కొక్కళ్ళకి వాళ్ళ యొక్క లక్షణాలను బట్టి వాళ్ళు చెప్పేవాళ్ళు. ఆ విధంగా వాళ్ళు వెళ్ళిపోయేవాళ్ళు, వివాహం చేసుకోవడం, జీవనం సాగుతూ ఉండేది. ఎవరికి కష్టం లేదు, ఎవరు ఆత్మహత్యలు చేసుకునేవాళ్ళు కాదు. ఎవరి గుణాన్ని బట్టి, ఎవరి లక్షణాలు బట్టి వాళ్ళు వాళ్ళ పనులు చేస్తున్నారు. కానీ ఈ రోజుల్లో ఏంటి, ప్రతి ఒక్కడు డాక్టరు, ప్రతి ఒక్కడు ఇంజనీరు, ప్రతి ఒక్కడు లాయర్ అయిపోవాలంటే కష్టం. అది అక్కడ వచ్చింది సమస్య. అందువల్లనే ప్రతి ఒక్కరి మానసిక ఒత్తిడి ఈ రోజుల్లో చాలా పెరిగిపోయింది. అందుకే చూడండి, బయట ఇప్పుడు మీరు ఏదైనా ఒక స్కూల్ కానీ కాలేజ్ కానీ వెళితే వాళ్ళు మైండ్ కంట్రోల్ అనే దాని కానీ ఒక కార్యక్రమం నిర్వహిస్తే, అంటే మనస్సును నిగ్రహించుకోవడం ఎలాగా, మనసు మానసిక ఒత్తిడి నుంచి బయటపడడం ఎలాగా అనే ఒక కార్యక్రమాన్ని కానీ మనం నిర్వహిస్తే వందల కొద్ది విద్యార్థులు, అందరూ విద్యార్థులే కాదు టీచర్లు కూడా ఆ కోర్సులో జాయిన్ అవుతారు. ఎందువల్లంటే ఆ విధంగా ఉంది పరిస్థితి ఇప్పుడు. అంటే ఈ విద్య ఏదైతే ఉందో ఇప్పుడు అది నిజానికి ఎవరిని ఉద్ధరించడం లేదు. ఇంకా వీళ్ళకి మానసిక ఒత్తిడికి గురి చేస్తుంది. ఈ విధంగా అనేక విపరీతమైన పరిస్థితులకు గురి చేస్తుంది. ఎందువల్లంటే మనం ఈ యొక్క త్రిగుణాల్లో ఎవరెవరు ఏ గుణాల్లో ఉన్నారు అనేది గుర్తించకుండా ప్రతి ఒక్కడూ సమానమే, ప్రతి ఒక్కడూ ప్రతి పని చేయలేరు. దాంట్లోంచి వచ్చిందే స్త్రీ స్వాతంత్రం కూడా. ఈ రోజుల్లో స్త్రీకి పూర్తిగా స్వాతంత్రం ఉండాలి. స్త్రీ కూడా అందరిలాగా పనిచేయాలంటే చేయలేరు. స్త్రీ అసలు స్త్రీ అంటేనే పురుషుడి కంటే భిన్నమైంది. ఎలాగ ఇద్దరు ఒకే పని చేయగలరు? అంతే కదా. స్త్రీ దేహం వేరు, పురుషుడి దేహం నిర్మాణం వేరు. వాళ్ళకుండే శక్తి వేరు, వీళ్ళకుండే శక్తి వేరు. వాళ్ళకు ఉండే ఓర్పు, వీళ్ళకుండే ఓర్పు వేరు. ఇద్దరు ఒకటే చేయలేరు. అందువల్ల అంటే ప్రతి జీవి కూడా ఒక్కొక్క నిర్దిష్టమైన పని, నిర్దిష్టమైన ఆహారం, నిర్దిష్టమైన స్థితి, వాళ్ళ గతులు కూడా పూర్తిగా భిన్నమైంది. ఎందువలన 84 లక్షల జీవరాశులు ఉన్నాయి. మనుషుల్లో కూడా 4 లక్షల రకాలు ఉన్నాయి. మనుషులందరూ కూడా ఒకే రకం కాదు. అది ఈ మూర్ఖులైన ఇప్పుడున్న ప్రభుత్వం కానీ, ఇప్పుడున్న పెద్దవాళ్ళుగా చలామణి అవుతున్న వాళ్ళకి ఈ జ్ఞానం ఏమాత్రం లేదు కాబట్టి వాళ్ళు ఏ విధంగా తిరిగి జనాన్ని ఉద్ధరించగలరు? పూర్వం క్షత్రియుడైనప్పటికీ కూడాను గురుకులంలో 5 ఏళ్ల వయసు నుండి 25 ఏళ్ల వయసు వరకు అతను విద్య నేర్చుకోవాలి. గురుకులం ఎలా రాజ్యాన్ని పాలించి అన్నీ నేర్పుతారు ఆ వయసులో చిన్నప్పటి నుండి. తర్వాత వాడు పెద్ద అయినాక అందువల్లనే ఒక బ్రాహ్మణుడు క్షత్రియుడితో ఏ విధంగా ప్రవర్తించాలనేది ప్రత్యేకంగా నేర్పించాల్సిన పని లేదు. కోర్సుల్లాగా ఇప్పుడున్న కోర్సులు పెట్టేసి ఏ విధంగా పూజ చేయాలని నేర్పించాల్సిన పని లేదు. అదే ఒక క్షత్రియుడు శూద్రుడితో ఎలా ప్రవర్తించాలనేది కూడా నేర్పించాల్సిన పని లేదు. వాళ్ళు అవన్నీ కూడా గురుకులంలో ఉన్నప్పుడే ప్రతి ఒక్కటి నేర్చుకుంటారు. పెద్దల్ని ఎలా గౌరవించాలి, ఏం చేయాలి, ఏమిటి అని, తన యొక్క గుణం ప్రకారం ఏ విధంగా ప్రవర్తించాలనేది కూడా గురువు ఎప్పుడైతే ఆశ్రమం నుండి వదిలి వెళ్తున్నారో తను ఇక్కడ నుంచి ఏమి చేయాలనేది కూడా అతను గురువు చెప్తాడు అతను. కాబట్టి అతను ఆ విధంగా చేస్తాడు కాబట్టి తన జీవితం అంతా కూడా బ్రాహ్మణులు, వైష్ణవులు మరియు గురువుల యొక్క ఆధ్వర్యంలోనే జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఏమీ వాళ్ళకి ఆతృత, మానసిక ఒత్తిడి, మైండ్ కంట్రోల్ మీద ఇంకా కోర్సులు చేయాల్సిన పని ఉండదు. వాళ్ళకంతా తెలుస్తుంటుంది ఎందుకు ఇలా జరుగుతుంది మన జీవితంలో అని. ఇప్పుడు అది లేదు కాబట్టి పూర్తిగా అస్తవ్యస్తం అయిపోయింది. ఎవరైతే నాయకులైన ఉన్నారో వాళ్ళకి నేను ఆత్మని, శరీరాన్ని కాదు అనే జ్ఞానం వాడికి లేదు. వాడు జంతువులాగా ప్రవర్తిస్తున్నాడు. ఇంక అందరినీ కూడా జంతువులాగానే ప్రవర్తించమని చెప్తున్నాడు. ఏ విధంగా? పని చేయండి, మన ఆర్థిక అభివృద్ధి నిరంతరం, ధనం పెరగాలి, మన దేశం ముందలుండాలి. ఇదే కదా ప్రతి దేశం ఇప్పుడు చేస్తుంది. ఏమిటి? అమెరికా, ఇంగ్లాండ్, ఇండియా, భారతదేశం ఇప్పుడు మన దేశం అభివృద్ధి చెందుతుంది, ఇంకా అందరూ బాగా పనిచేయాలి, బాగా పనిచేయాలి, ఇదే చెప్తున్నారు. దీనివల్ల ఏమవుతుంది? మానసిక ఒత్తిడి పెరుగుతుంది. ఎందువలన? ఎవడు చేయవలసిన పని వాడు చేయడం లేదు. మనం చెప్పుకున్నాం మొదట్లో ఏంటి, కుక్క చేయవలసిన పని కుక్క, గాడి చేయాల్సిన పని గాడిది చేస్తే అంతా బాగుంటుంది. అప్పుడు నిజానికి చెప్పాలంటే ప్రత్యేకంగా ఆర్థిక అభివృద్ధి అనేది ప్రత్యేకంగా ప్రయత్నం చేయాల్సిన పని లేదు. ఎవరి పని వాడు చేస్తూ ఉంటే దానంతట అదే తనకు కావాల్సింది. మనకి ఆర్థికం ఎంత కావాలో ధనం మన అవసరాలకి అవి భగవంతుడే ఏర్పాటు చేస్తాడు. ఎందువలన? మనం మన యొక్క విద్యుక్త ధర్మాలని నిర్వర్తిస్తున్నాం కనుక. బ్రాహ్మణుడు బ్రాహ్మణుడి పని, క్షత్రియుడు క్షత్రియుడి పని, శూద్రుడు శూద్రుడి పని, వైశ్యుడు తన యొక్క పని, వ్యాపారం ఇవన్నీ చేస్తున్నాడు కనుక సంఘంలో ఏది కావాలో అవన్నీ కూడా భగవంతుడు ఏర్పాటు చేస్తాడు. ఎందువలనంటే ఇవి భగవంతుడు నిర్ణయించినవి, భగవంతుడు నియమించినవి. అది అవి ఎప్పుడైతే మనం పాటిస్తామో మనకు కావాల్సినవన్నీ భగవంతుడే చూసుకుంటాడు. ఏ విధంగా అయితే ఒక ఇంట్లో ఒక పిల్లాడు తండ్రి చెప్పినట్టు చేస్తూ ఉన్నాడు, పిల్లాడికి కావాల్సినవన్నీ తండ్రే చూసుకుంటాడు, తండ్రి చెప్పినట్టు చేయడం లేదు, అప్పుడు అతనికి అన్నీ అందవు. ఇది మనం చూడవచ్చు. ఇంకా ఇక్కడ ఏమని ఇచ్చారు, ఇక్కడ ఏమని ఇచ్చారంటే భౌతికమైనను లేదా ఆధ్యాత్మికమైనను మరణము వరకు ప్రతి ఒక్కరూ పరధర్మమును అనుకరించుటకు బదులు తమ విద్యుక్త ధర్మమును నిర్వహించవలసి ఉన్నది మరణించే వరకు. ఎందువల్ల ఇక్కడ మరణించే వరకు అని అంటున్నారంటే ప్రతి ఒక్కళ్ళు ఎప్పుడైతే పుడతారో, జన్మిస్తారో, అప్పుడు ఒక ప్రత్యేకమైన దేహం వస్తుంది. ఆ దేహం ఎలాంటిదంటే మన యొక్క పూర్వజన్మలో ఉన్న కర్మని బట్టి మనం ఈ జన్మలో ఏమి చేయగలం అనే దానికి అనుగుణంగా ఆ దేహం వస్తుంది. కాబట్టి ఆ దేహంతో మనం కొన్ని పనులు చేయగలం మన యొక్క త్రిగుణాలకి మీద ఆధారపడి, అంటే సత్వగుణం, రజోగుణం, తమోగుణం. 3 గుణాలు ఒక్కొక్క వ్యక్తిలో ఒక్కొక్క పాళ్ళలో ఉంటాయి. ఒకళ్ళు సత్వగుణం ఎక్కువ ఉంటే ఒకళ్ళు రజోగుణం ఎక్కువ, ఇంకొకళ్ళు తమోగుణం ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఆ గుణాల ప్రకారం మనం ఏం చేయగలం అనేది మనం ఎలా తెలుసుకోగలం? నిజమేనండి. మరి ఇప్పుడు అది పూర్వకాలంలో ఉంది. ఏమిటి? బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర కదా. మరి ఇప్పుడు కలియుగంలో సంగతి ఏమిటి? మనం ఇప్పుడు ఎలా చేయాలి? మనం కూడా తిరిగి బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులుగా వర్గీకరింపబడతామా? అది వెంటనే జరగని పని. పూర్తిగా రావడం మాత్రం అసంభవం. పూర్తిగా మొత్తం తిరిగి వర్ణాశ్రమం అవ్వడం మాత్రం అసంభవమైన పని. కానీ ఇప్పుడు ఈ హరే కృష్ణ ఉద్యమంలో భక్తులు, కనీసం భక్తుల మధ్యలోనైనా, భక్తులు మధ్యలో ఈ వర్ణాశ్రమాన్ని, దైవీ వర్ణాశ్రమం అనే దాన్ని తిరిగి తీసుకురావడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు ప్రపంచం అంతటా. అది అలా ఉంది. మరి సాధారణమైన జనులందరూ ఎలా ఉండాలండి? మరి ఏం చేయాలి, ఏం చేయాలి, వాళ్ళ పరిస్థితి ఏమిటి? తిరిగి మనం ఏమేమి చేస్తూ ఉంటే మన యొక్క గుణాలను బట్టి మనం ముందరికెళ్ళగలం, మనం సంతోషంగా ఉండగలం, తిరిగి ఇతరులు కూడా మన ద్వారా సంతోషంగా ఉండగలరు. మనం ఏం చేయాలి ఇప్పుడు? అదే స్వధర్మమే. కానీ ఇప్పుడు మనకు బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు లేరు. మనం అందరం ఎవరు? సందేహం ఉందా ఇందులో? సందేహమే లేదు. మీరు ఎవరైనా క్షత్రియులు లేదా వైశ్యులు లేదా బ్రాహ్మణులు అనుకుంటే అది అంతా వదిలేసేయండి, మనసు నుండి పక్కన పెట్టేయండి. కేవలం శూద్రులు అని మాత్రమే అనుకోండి. అదే సత్యం. ఎందువల్లంటే మనకు కనీసం నోట్లో ఏళ్ళు పెట్టుకోకూడదని కూడా తెలియదు, అది అశుద్ధం అని కూడా తెలియదు మనకి. నోట్లో, ముక్కుల్లో ఇవన్నీ వేళ్ళు పెట్టుకొని అనేక పనులు చేస్తుంటాం. ఇవి పూర్తిగా అశుద్ధం. ఇది కూడా మనకు తెలియదు. మన ఆత్మని కూడా మనకు తెలియదు. క్షత్రియుడికి, బ్రాహ్మణుడికి మనకు ఆత్మ, మనం చేసే కర్మను ప్రతిఫలం ఉంటుంది అనేది వాడికి తెలుసు. ఇవి ఏ జ్ఞానం లేదు. మరి ఏ విధంగా మనం క్షత్రియులమను లేదా బ్రాహ్మణులమను లేదా వైశ్యులమని చెప్పుకోగలం? ఏదో పూర్వకాలం నుంచి వస్తుంది కాబట్టి, మనం కుటుంబంలో పుట్టాం కాబట్టి, జనంలో వాడుకగా ఉంది కాబట్టి పేరుతో చెప్పండి. కానీ నిజానికి మనం శూద్రులమే, ఇందులో సందేహమేం లేదు. మరి ఇప్పుడు మనం ఏం చేయాలి? మనం ఎలాగా ప్రవర్తించాలి? మన యొక్క విద్యుక్త ధర్మాలు ఏమిటి? ఇవి ఎలా తెలుస్తాయి? జపం చేయడం ద్వారా మనకి తెలిసిపోతుందా? హరే కృష్ణ మహామంత్రం చేయడం ద్వారా మనం ఏం చేయాలో మనకి తెలిసిపోతుంది? భగవద్గీత, భాగవతం ఇవన్నీ చదివితే మనకు తెలిసిపోతుందా? అది ఒక భక్తుణ్ణి, అతనే మనకి గురువు. ఎందువలన అంటే, నిజానికి ఇక్కడ స్వధర్మం, స్వధర్మం అనే పదం రెండుసార్లు వచ్చింది. చూసారా శ్లోకంలో వచ్చిందా రెండుసార్లు? అసలు స్వధర్మం అంటే ఏమిటి? నిజానికి జీవి యొక్క స్వధర్మం బ్రాహ్మణుడో క్షత్రియుడో కాదు. అది అందుకనే ఇక్కడ ప్రభుపాదులు ఏమని చెప్తున్నారు, శరీరం ఉన్నంత వరకు ఆ పనులు చేయాలి అంటున్నారు. శరీరం పోయినాక ఏం జరుగుతుందంటే ఆత్మే ఉండేది ఇక్కడ. ఆత్మ శాశ్వతమైంది, ఈ శరీరం తాత్కాలికమైంది. కాబట్టి ఆత్మ యొక్క స్వధర్మం ఏమిటండి? మనం అంటే ఎవరం ఇక్కడ? ఆత్మ. స్వధర్మం ఏమిటి? జీవేర స్వరూపహయ కృష్ణేర నిత్యదాస్. ఇక్కడ స్వరూపం, జీవి యొక్క స్వరూపం, జీవి యొక్క స్వధర్మం ఏమిటి? కృష్ణుడు నిత్యదాసుగా ఉండడం. అది ఎవరు చేస్తున్నారు? కృష్ణుడు నిత్యదాసుగా ఉండడం భక్తులు చేస్తున్నారు. అటువంటి వాళ్ళే మనకి ఇప్పుడు గురువులు కావాలి. ఎవరైతే కృష్ణ భక్తులు, వైష్ణవులు ఉంటారో వాళ్ళే మనకి గురువుగా ఉండి మన జీవితాన్ని నిర్దేశించగలరు. మనం ఇప్పుడు కలియుగంలో ఉన్నాం కనుక, మనం అందరం శూద్రులమే కనుక, ఏ విధంగా తిరిగి మనం కృష్ణుడికి దాసులు అవ్వడం అవగలం అనేది ఎలా తెలుస్తుంది? ఇక్కడ చెప్తున్నారు ఏమని, ఆధ్యాత్మిక స్థాయిలో ఉనరింపబడు కర్మలు మరియు భౌతిక స్థాయిలో ఉనరింపబడు కర్మలు భిన్నమైనను ప్రామాణికమైన నిర్దేశమును అనుసరించుట కర్తకు సర్వదా లాభదాయకము. ప్రామాణిక నిర్దేశకత అంటే ఏంటి ఇక్కడ? పూర్వకాలంలో అయితే బ్రాహ్మణులు, వైష్ణవులు, ఆధ్యాత్మిక గురువులు ఎవరైతే ఉంటారో, జ్ఞానం తెలిసిన వాళ్ళు, వాళ్ళు ప్రామాణిక నిర్దేశకత. ఇప్పుడు ఎవరైతే వైష్ణవులైన వాళ్ళు ఉంటారో, విష్ణు భక్తులైన వాళ్ళు ఉంటారో, వాళ్ళే ప్రామాణిక నిర్దేశకత. ఎందువలన, ఎందువలన వాళ్ళే ప్రామాణిక నిర్దేశకత? నాయకులో లేదా సైంటిస్ట్లో లేదా సినిమా యాక్టర్లో, సినిమా నటులో ఎందుకు కాదు? వాళ్ళందరూ సంఘంలో ముందలున్నారు, అందరికంటే గొప్పవాళ్ళు, చాలా పేరు ప్రఖ్యాతులు పొందినోళ్ళు. వాళ్ళు చేసినట్టుగా మనం చేయొచ్చు కదా. సచిన్ టెండూల్కర్నో లేదా కిరణ్ కుమారో ఇంకా లేదా మన్మోహన్ సింగ్ వీళ్ళందరూ చేసినట్లుగా మనం, వాళ్ళు చెప్పింది వాళ్ళ నిర్దేశకతలో మనం నడవచ్చు కదా. ఎందుకని భక్తులు? ఇక్కడ ఏమంటున్నారు? ప్రామాణిక నిర్దేశకత. ప్రమాణం ఏమిటి అసలు? ప్రమాణం మనకి వేదవాంగ్మయం. అంతేగాని మానసిక కల్పన కాదు. వీళ్ళందరిది ఏంటి ఇప్పుడు చెప్తుందంతా మానసిక కల్పన. ఈ నటులు కానీ లేదా రాజకీయ నాయకులు వీళ్ళందరూ వాళ్ళకి ఏమాత్రం జ్ఞానం లేదు, నేను ఆత్మననే జ్ఞానం లేదు, ఇంకా అప్పుడు వాడు చెప్పేదంతా కూడా మానసిక కల్పనే. అటువంటప్పుడు మనం వాళ్ళని ఆచరిస్తే ఎలా ఉద్ధరింపబడతాం? ఇప్పుడు చేస్తుంది, ఇప్పటివరకు మనం చేస్తుంది అదే, బయట ఏదైతే చెప్తున్నారో అదే చేస్తున్నాం. దానివల్ల ఏమైనా ఆనందం దొరికిందా, ప్రశాంతత వచ్చిందా? లేదు. ఆత్మహత్యలు పెరిగిపోతున్నాయి, మానసిక ఒత్తిడి పెరిగిపోతూ ఉంది. ఎందువలన అంటే ఈ ప్రామాణిక నిర్దేశకత లోపించడం. అది ఎవరు, ఎవరైతే వేదాలు విని చదివి ఏంటి వేదైస్య సర్వైర్ అహమేవ వేద్యం వేదాంతకృత్ వేద విదేవచహం అని కృష్ణుడు చెప్తున్నాడు. వేదాలు అందరి ద్వారా తెలుసుకునేది ఏంటి, నేనే నన్నే తెలుసుకోవాలి. వేదాలు తయారు చేసింది నేనే, వేదాల ద్వారా తెలుసుకోబడేవాడిని నేనే, వేదాలు ఇచ్చిన వాడిని కూడా నేనే అని చెప్తున్నాడు. అది వేదాలు తెలుసుకోవడం అంటే శాస్త్రం తెలుసుకోవడం. వాళ్ళు ఎవరు, వైష్ణవులు. కాబట్టి వాళ్ళ నిర్దేశకతలో మనం మన యొక్క కార్యాలు భౌతికం మరియు ఆధ్యాత్మికం చేసినట్లయితే మనం మన యొక్క విద్యుత్ ధర్మాన్ని పాటిస్తూ ఉన్నట్లు. కాబట్టి మనం భక్తుల యొక్క ఆధ్వర్యంలో మనం ఏ విధంగా తిరిగి మన స్వధర్మం ఏమిటి, నిజానికి స్వధర్మం ఏమిటి, ప్రతి ఒక్కళ్ళది స్వధర్మం అంటే ఆధ్యాత్మిక దృష్టితో చూసినట్లయితే ప్రతి ఒక్కళ్ళ యొక్క స్వధర్మం ఏమిటి ఇప్పుడే చెప్పుకున్నాం. ఏం చేయాలి, స్వధర్మం ఏమిటి, స్వధర్మం కృష్ణుడికి నిత్య దాసుడుగా ఉండడం, ఇది స్వధర్మం. అది చేయడం కోసం ఏం చేయాలి, భక్తులను ఆశ్రయించాలి. వాళ్ళు మనల్ని నిర్దేశకత ఇస్తారు మనకి ఏం చేయాలి అనేది. ఏమిటి వాళ్ళు ఇచ్చే నిర్దేశకత అంటే కనీస నిర్దేశకత అంటే మొట్టమొదట్లో వాళ్ళు చెప్పేది ఏమిటి, ఈ భగవద్గీతని వినండి, హరినామం చేయండి, భగవద్గీత చదవండి. ఇది కనీసం మొట్టమొదట్లో చేయవలసింది. తర్వాత ముందుకు ఏ విధంగా వెళ్ళడం, తిరిగి కృష్ణుడి దగ్గరికి సాన్నిహిత్యం పొందడం ఎలాగా అనేది ఎప్పుడైతే ఇది మొదలు పెడతామో అప్పుడు మనకి అనేకమైన సందేహాలు, అనేక అనర్థాలు మన జీవితంలో ఉన్నాయి, మన మనసులో ఉన్నాయి, వాటిని తీసేయడం ఎలాగనేది వాళ్ళు తర్వాత మనకి నిర్దేశకత ఇస్తారు. అంతేగాని కేవలం మనకి భగవద్గీత చదవమన్నాం, నామం చేస్తాం అంటే నామం చేస్తూ భగవద్గీత చదివితే వెళ్ళిపోం. ఎందువల్లంటే అనేక అనర్థాలు మన మనసులో ఉన్నాయి, నామం పట్ల భగవంతుడి పట్ల, అవన్నీ కూడా తొలగిపోవాలంటే వాళ్ళ ద్వారా శ్రవణం చేయడం, వాళ్ళకి సేవ చేయడం, వాళ్ళు ఏ విధంగా నిర్దేశించారు ఆ విధంగా మనం జీవించడం చేసినట్లయితే ఈ యొక్క అనర్థాల నుంచి దూరంగా ఉండగలం, దూరం అవ్వగలం. వాటి నుంచి మన హృదయం శుద్ధి పొందుతుంది. అప్పుడు తిరిగి మనం మన యొక్క స్వధర్మం అయిన కృష్ణుడి నిత్య సేవకి అర్హులమవుతాం. అది చేయవలసింది. ఆ విధంగా మన యొక్క విద్యుక్త ధర్మాలు, వాటినే విద్యుక్త ధర్మాలు అంటారు. ప్రతి మనిషికి ఒకే విద్యుక్త ధర్మం అందరికీ సమానంగా ఉండదు. మొదటి నుంచి మనం అది చెప్పుకుంటున్నాం. ఏమిటి, అందరికీ సమానంగా ఉండదు అని. ప్రతి మనిషికి కూడాను విద్యుత్ ధర్మం ఒకటే ఉండదు. ఎందువలన, మనకుండే గుణం వేరు, ఇంకొక పక్కనుండే వ్యక్తికి ఉండే గుణం వేరు. సత్వగుణం, రజోగుణం, తమోగుణం, ఈ మిశ్రమం అనేది మారుతూ ఉంటుంది ఒక్కొక్కరికి. అందరికీ ఒకే స్థాయిలో ఉండదు. ఒకడు కూర్చొని చదవగలడు, ఇంకొకడు చదవలేడు ఎక్కువసేపు. అతను ఏదైనా సేవ చేయగలడు, ఏదో ఒకటి చేస్తూ ఉండాలి అతను. అది ఇంకోటి పూర్తిగా నిద్రపోతాడు, వాడిని ఏ విధంగా ఉద్ధరించాలంటే వాడిని కనీసం నిద్ర లేపి ఏదో ఒకటి చేస్తూ ఉండాలి. అంటే తమో గుణం, ఏదో ఒకటి చేస్తూ ఉండడం రజోగుణం. ఎప్పుడు నిద్రపోవడం తమో గుణం. తమో గుణం నుంచి వాడు రజోగుణంలోకి రావాలి. అప్పుడు చేస్తూ ఉండి అప్పుడు దాంతోపాటుగా శ్రవణం చేస్తూ ఉంటే అక్కడి నుండి తిరిగి వాడు సత్వగుణానికి వస్తాడు. ఆ సత్వగుణానికి వచ్చినప్పుడు చాలా స్పష్టంగా అర్థమవుతాయి ఆధ్యాత్మిక విషయాలనేవి. అందువల్లనే మనకు ఆచార్యులు ప్రతి ఒక్కళ్ళకి ఏమని చెప్తున్నారు, ఎవరైతే ఆధ్యాత్మిక ఉన్నతి పొందాలనుకుంటున్నారు వాళ్ళు ఏం చేయాలంటున్నారంటే, ఏం చేయాలంటున్నారు, ఉదయమే నిద్రలేవాలి, బ్రహ్మ ముహూర్తంలో ఎందువలన మనందరం కూడా తమో గుణంలో ఉండడానికి ఇష్టపడుతున్నాం. ఎవరైతే బ్రహ్మముహూర్తంలో నిద్రపోతుంటారో వాళ్ళకి ఆధ్యాత్మిక జ్ఞానం సున్నా, అర్థం కాదు. ఒకవేళ అర్థమైనా వాళ్ళు ఎప్పుడు ఆచరించరు, చెప్తారు అన్ని మాటలకి కానీ వాళ్ళ జీవితంలో ఆచరించలేరు. బ్రహ్మ ముహూర్తంలో నిద్ర లేవడం, ఆ సమయంలో ఏదైతే సాధన చేస్తామో, ఏదైతే పఠిస్తామో ఇవన్నీ ఉంటాయో, అవే మన మనసుకు హత్తుకుంటాయి. వాటి ద్వారానే మనం తిరిగి ఉద్ధరింపబడగలం. అందువల్లనే ఆచార్యులు ఏమి చెప్తున్నారు, శ్రీల ప్రభుపాదులు వారు మనకి ప్రతిరోజు ఉదయం కార్యక్రమం ఇచ్చారు. ఎప్పటి నుండి 4:30 to 8:30, 9:30 వరకు ఒక్కొక్క మందిరంలో ఒక్కొక్క విధంగా 8 గంటలు, కనీసం 4 గంటలు కార్యక్రమం ఉంటుంది. ఏమిటి? ఉదయం లేవడం, మంగళారతి, తర్వాత జపం, తర్వాత గురుపూజ, శ్రీమద్ భాగవత ప్రవచనం, తర్వాత ప్రసాదం. ఇది ఉదయం కార్యక్రమం. దీంట్లో మనం ఎప్పుడైతే పాల్గొంటాం అప్పుడు ఈ త్రిగుణాల నుండి మెల్లగా ఉద్ధరింపబడతాం. అది ప్రతిరోజు మందిరానికి రాలేకపోవచ్చు, మనం ఇంట్లో ఉండైనా మనం వీటిని చేయాలి. గృహస్థులైన వాళ్ళు ప్రతి ఇంటిని కూడాను ఒక మందిరంగా మార్చాలి, కృష్ణుని మందిరంగా. ఎలాగా అంటే ఈ విధంగా ఇది చేయడం ద్వారా అన్నీ కూడాను కృష్ణుడి కోసం చేయాలి, కృష్ణుడి కోసం వండడం. అది అంతేగాని ఆర్థికాభివృద్ధి ఇంకేదో చేస్తే ఈ విధంగా మానసిక ఒత్తిడి ఇలాగే ఉంటాం. అందువల్లనే మనం ఒక భక్తుడి యొక్క ఆధ్వర్యంలో, ఆధ్యాత్మికంగా ఉన్నతి పొందిన భక్తుల ఆధ్వర్యంలో మనం భక్తి చేయాలి. భక్తి కూడాను నామజపం కానీ, భగవద్గీత పఠించడం కానీ ఏవైనా కూడా వాళ్ళ యొక్క ఆధ్వర్యంలో మనకి అనేకమైన సందేహాలు వస్తుంటాయి, అవన్నీ కూడా నివృత్తి చేస్తారు వాళ్ళు. చాలా సులభం అవుతుంది ఆధ్యాత్మిక ఉన్నతి, లేదంటే కష్టం. అది ఇక్కడ ఉదాహరణ ఏమిచ్చారు మనకి, ఒక చక్కని ఉదాహరణ ఏంటంటే, ఎవరైతే ఆధ్యాత్మికంగా ఉన్నతి పొందున్నారో, అంటే భగవంతుని అర్థం చేసుకోవడం, కృష్ణుడి యొక్క సేవ చేయడానికి ఎప్పుడూ ఉన్ముఖంగా ఉంటారో, వాళ్ళ ఉదాహరణలు ఇక్కడ రెండు ఇచ్చారు. ఏమిటంటే, ఒకటి విశ్వామిత్రుడు, తొలుత అతను క్షత్రియుడు, అతను క్షత్రియుడు కానీ అతను తీవ్రమైన తపస్సు చేయడం ద్వారా తిరిగి ఒక బ్రాహ్మణుడి లక్షణాలని పొందాడు. పిదప బ్రాహ్మణుడిగా వర్తించను, చాలా కాలం తీవ్రమైన తపస్సు చేసిన తర్వాత. అదేవిధంగా పరశురాముడు ఎలా పుట్టాడు? పుట్టడం బ్రాహ్మణుడిగా పుట్టాడు, క్షత్రియుడిగా పుట్టాడు బ్రాహ్మణుడికి. జమదగ్ని రేణుక పుత్రుడు. బ్రాహ్మణుడు ఎవరు? జమదగ్ని. బ్రాహ్మణుడు ఎవరిని చేసుకున్నా వాళ్ళు కూడా బ్రాహ్మణుడి కిందకే పరిగణించబడతాడు, అతని పుత్రుడు. ముఖ్యంగా ఒక వ్యక్తిని తండ్రి పుత్రుడిగా మనం చూస్తాం, అంటే అది అతని యొక్క వంశం అవుతుంది. కాబట్టి బ్రాహ్మణుడు పుత్రుడు, జమదగ్ని పుత్రుడు పరశురాముడు. అతను మొదట్లో బ్రాహ్మణుల లక్షణాలన్నీ కలిగి ఉన్నప్పటికీ తిరిగి భగవంతుడు ఇచ్చిన ఆదేశాన్ని, అంటే భగవంతుడిని తృప్తిపరచడం కోసం ఈ అరాచకమైన రాజులందరూ కూడా పాలిస్తూ ఉండడం వలన వాళ్ళందరినీ కూడా సంహరించాడు. ఆ విధంగా క్షత్రియుడు వృత్తి చేశాడు. అదేవిధంగా ఒక ఆధ్యాత్మిక గురువు తన యొక్క శిష్యుడికి ఎప్పుడైతే ఉన్నతి పొందాడు అని తెలుసుకుంటాడో ఆధ్యాత్మిక గురువు, అప్పుడు అతనికి ఎటువంటి సేవనైనా ఇవ్వచ్చు. అతను ఒక క్షత్రియుడిగా ప్రవర్తించవచ్చు, లేదా ఒక బ్రాహ్మణుడిగా అయినా ప్రవర్తిస్తూ ఉండవచ్చు. బ్రాహ్మణుడిగా ఉండి యజ్ఞాలు ఇవన్నీ చేస్తూ ఉండొచ్చు, లేదా క్షత్రియుడిగా ఉండి, అంటే మనం ఇప్పుడు మన ఉద్యమంలో చూసినట్లయితే ఒక విధంగా చెప్పాలంటే కొంచెం ఈ యొక్క మందిరానికి ఏదైనా ఒక మందిరానికి ప్రెసిడెంట్ గాను ఇలా ఉండడం అంటే కొంచెం క్షత్రియ లక్షణాలు ఉండాలి, అంటే అందరిని పాలిస్తూ ఉన్నట్లు నిర్వహిస్తూ ఉండడం ఇవన్నీ. అది చేస్తూ ఉండొచ్చు, లేదా ఒక పూజారిగా బ్రాహ్మణుడిగా ఉండొచ్చు, లేదా ప్రవచనం ఇస్తూ ఈ యొక్క జ్ఞానాన్ని చెప్తూ బ్రాహ్మణుడిగా ఉండొచ్చు, లేదా శూద్ర వృత్తి కూడా ఉంది భక్తిలో. అంటే ఇది శూద్ర వృత్తి అంటే ఇక్కడ అతను శూద్రుడు అయిపోయాడని కాదు, శూద్రుడి లక్షణాలతో శూద్రుడు చేసే సేవ లాంటిది ఏంటంటే మందిరంలో భగవంతుడి మందిరాన్ని ఊడవడం. సహజంగా ఇవన్నీ ఏంటి, శూద్రులు చేస్తారు బయట చూసినట్లే, కానీ ఇక్కడ శూద్రుడిలాగా చేసిన ఇది ఒక బ్రాహ్మణుడు అయిన పూజారి చేసే సేవ మరియు మందిర అధ్యక్షుడు నిర్వహిస్తున్నటువంటిది ఒక ప్రవచనం ఇచ్చే ఎవరైతే ప్రవచనం చెప్తూ ఉన్నారో ప్రవచన వక్త వీళ్ళందరి సేవ కూడా భగవంతుడు సమానంగానే చూస్తాడు. అంతేగాని ఇతను మందిరం ఊడుస్తున్నాడు ఇతను సేవ తక్కువ లేదా ఇతను ప్రవచనిస్తున్నాడు కాబట్టి ఇతను చాలా గొప్పవాడు ఇతను నాకు ప్రియమైన వాడు అని కాదు, అందరూ ప్రియమైన వాళ్ళే కృష్ణుడికి. ఎప్పుడు ఎవరైతే కృష్ణుడి కోసం సేవ చేస్తూ ఉంటారు అది ఎటువంటి సేవ అయినా కావచ్చు. కానీ ఇందులో మనకు సదుపాయం ఏంటంటే మన యొక్క గుణాన్ని బట్టి మనం సేవ చేయవచ్చు. కానీ కృష్ణుడు గుణాన్ని చూడట్లేదు, వీడు రజోగుణం వాడు, వీడి సేవ నేను స్వీకరించను, వీడి రజోగుణం, వీడి తమో గుణం, వీడి సత్వగుణం అని చూడడం, వీడు సేవ చేస్తున్నాడా లేదా నా సేవ చేయడానికి ఉత్సాహం కలిగి ఉన్నాడా లేదా అనేది కృష్ణుడు చూస్తున్నాడు. కాబట్టి ఎవరి సేవ అయినా స్వీకరిస్తాడు. అందువల్లనే మనం భక్తుల యొక్క నిర్దేశకతలో మనం మన సేవ చేయాలి. ఎందువలన వాళ్ళు మనం గమనించగలరు మనం ఏ గుణంలో ఉన్నాం, రజోగుణంలో ఉన్నావా, తమో గుణంలో ఉన్నావా, లేదా సత్వగుణంలో ఉండి ఏవైనా చేయగలమా సేవ అనేది చూసి దాన్ని మనం చెప్పగలం. అలా చేయడం మనకి శ్రేయదాయకం. శ్రేయస్సు ప్రేయస్ అని ఉంటుంది. ప్రేయస్ అంటే తాత్కాలికంగా మనకు ఆనందాన్ని ఇచ్చేది. మనం కొన్నిసార్లు అనుకోవచ్చు మనం ఎక్కువసేపు కూర్చొని గ్రంథం పఠించలేము అనుకోండి, మనకి ఏదో చేయమని మందిరం ఉండమని ఏదో సేవ ఇచ్చారు, నాకు ఎందుకు ఇటువంటి సేవ ఇవ్వాలి, నేను కూడా భగవద్గీత భాగవతం చదవగలను కదా, నేనెందుకు మందిరం ఉండవడం, ఇంకెవరైనా చేయొచ్చు కదా, నేను గ్రంథం చదువుతాను, నేను భగవద్గీత చదువుతానంటే అది మనకి లక్షణం కాదు. మనం ఏదో 5 నిమిషాలు 10 నిమిషాలు చదవగలం, గంట 2 గంటలు కూర్చొని చదవలేము, కాబట్టి మనకు అది ఇచ్చారు. కానీ మనం అనుకుంటాం నేను గ్రంథం చదువుతాను, నేను ప్రవచనం ఇస్తాను అని. అది మనం చేయలేనప్పుడు మనం ఏదైతే మనకు నియమించబడిందో మన యొక్క ఆధ్యాత్మిక గురువు ద్వారా అది చేస్తే మనం ఉద్ధరించబడగలం, లేదంటే తిరిగి మనం కిందకి వెళ్ళిపోతాం. ఇంకా మనకి ఈర్ష్య ద్వేషం అనేది పెరుగుతున్నా, ఈ భక్తుడు ఎందుకు చేస్తాడు, నేను చేస్తాను. కాబట్టి దానివలన ఏమవుతుంది, కుక్క పని గాడి చేస్తే ఇద్దరికీ నష్టమే, అలాగే మనకు కూడా ఇంకొకరు చేసేది మనం చేయాలనుకుంటే నష్టమే. అందువలన మనం క్రమక్రమంగా ఇక్కడ ఏమని చెప్తున్నారు, క్రమంగా మనం మన యొక్క హృదయాన్ని శుద్ధిపరచుకోవాలి. అకస్మాత్తుగా మనం అవ్వలేము. కొన్నిసార్లు మనం చూస్తూ ఉంటాం ఇక్కడ చాలామంది వచ్చేసి నేను కూడా జాయిన్ అయిపోతాను, మీ మందిరంలో జాయిన్ అయిపోతాను చాలామంది చెప్తారు, కానీ అతని వల్ల కాదు. ఎందువలన పూర్తిగా తమో గుణం రజోగుణం ఇవన్నీ ఇంకా అతనిలో ఉన్నాయి, వాటి నుంచి శుద్ధి పొందితే కానీ భగవంతుని అర్థం చేసుకొని మనసు స్థిరంగా ఉంటే కానీ తిరిగి ఇక్కడ మందిరంలో రావడం అనేది జరగదు. కొంతైనా పూర్తిగా స్థిరంగా ఉండకపోవచ్చు, కొంత స్థిరత్వం అనేది రావాలి అతను, అప్పుడే చేయగలడు. ఇదేంటి శ్మశాన వైరాగ్యం, శ్మశానంలో ఉన్నప్పుడు అనిపిస్తుంది ఇదంతా జీవితం వృధా, ఇంకెందుకు నేను కూడా సన్యాసం తీసేసుకుంటాను, కానీ బయటకు వచ్చాడు చేయలేడు. ఎందుకంటే వాడి లక్షణం అది కాదు, ఏదో తాత్కాలికంగా అనిపించింది అంతే. కాబట్టి మనం యొక్క గుణాన్ని మన యొక్క లక్షణాన్ని బట్టి ఆధ్యాత్మిక గురువు మనల్ని నిర్దేశిస్తారు, కాబట్టి వాళ్ళ యొక్క నిర్దేశకతలో మనం ఈ ఆధ్యాత్మిక జీవనాన్ని, ఆధ్యాత్మిక జీవనమే ముఖ్యంగా ఉండాలి మనకి, భౌతిక జీవనం కాదు. మనకి ఏదో సంపద లేదా అందరితో సమానంగా చాలామంది అనుకుంటారు నేను కూడా ఈ కృష్ణ భక్తి చేస్తే అందరిలాగా నేను కూడా ఉంటాను, మాకు కూడా సంతోషం ఉంటుంది, మాకు ధనం అన్నీ వస్తాయి అని. వాటి కోసం అయితే కృష్ణ భక్తి అవసరం లేదు. దేనికోసం, పేరు ప్రతిష్ట ధనం వీటి కోసం. నిజానికి కృష్ణుడు కావాలంటే ఇవ్వగలడు, అవన్నీ ఇస్తాడు, కానీ అలా చేయడం ఎందుకు. కృష్ణుడు నేరుగా ఇక్కడ నుంచి నీ భౌతిక సంసారం నుండే బయటికి తీసుకెళ్తాను, నా దగ్గరికి తీసుకెళ్తాను, శాశ్వతమైన ఆనందాన్ని ఇస్తానంటున్నాడు. కానీ మనం దీన్ని కోరుకోవడానికి ఇష్టపడతాం. ఎందువలన మన చుట్టూ మనం ఇప్పుడు ఇక్కడ ఉన్నాం, వెంటనే మనం కూడా ఆనందించగలం, మనం కూడా సుఖంగా ఉండగలం, సంతోషం, ఇదంతా ధనం పేరు ప్రతిష్ట వస్తాయని. కృష్ణుడి దగ్గర అది కోరుకోకూడదు. కృష్ణుడి దగ్గర కోరుకోవాలని ఎప్పుడు కూడా నీ యొక్క సేవలో ఉంచమనే కోరుకోవాలి. చైతన్య మహాప్రభు చెప్తున్నారు శిక్షాష్టకంలో ఏంటి, మమ జన్మ జన్మనీశ్వరే భవతాత్ భక్తిరహైతికిత్వే, నాకు అనేక జన్మలు ఏ జన్మలో ఉన్నా నేను నీ భక్తుడిగా ఉండాలి, నీ సేవలోనే ఉండాలి అని కోరుకోమని చెప్తున్నాను చైతన్య మహాప్రభు. కాబట్టి మనం అది కోరుకోవాలి. ధనం ఇవన్నీ, జనం సుందరి పేరు ప్రతిష్ట పూజ లాభం అన్నీ కూడా తాత్కాలికమైనవే, ఈ శరీరం ఉన్నంతకాలమే. మన యొక్క స్వధర్మం అది కాదు, జీవి యొక్క స్వధర్మం కృష్ణుడి సేవలో ఉండడం. కాబట్టి మనమందరం కూడా ఆధ్యాత్మిక గురువు యొక్క నిర్దేశకత అనేది చాలా ముఖ్యం మనకి భక్తిలో ఉన్నతి పొందడానికి. వాళ్ళ యొక్క ఆధ్వర్యంలో మన యొక్క సేవని చేయడం అనేది చాలా ముఖ్యమైనది. ఆధ్యాత్మిక గురువు యొక్క ఆవశ్యకత అంత ముఖ్యం, అంత అవసరం ఆధ్యాత్మిక గురువు. కానీ ఆధ్యాత్మిక గురువు అంటే ఇక్కడ ఎలాంటిది, అందరూ నాకు ఒక గురువు ఉన్నాడని ఒక ఫోటోను పెద్ద ఫోటో ఇంట్లో పెట్టుకొని ఆయన దీవెనలు ఇవ్వడం అలాంటిది కాదు. ఆయన దీవెనలు ఇస్తే నాకు ఇదిగో చెప్తారు, నాకు మా గురువు గారి దగ్గరికి వెళ్ళాను, నాకు జబ్బు దయమైంది, లేదా ధనం వచ్చింది, నాకు ఇళ్ళు వచ్చింది, లేదా లాటరీ వచ్చింది, లేదా ఇంకేదో వచ్చింది అని చెప్తూ ఉంటారు. అలాంటి ఆధ్యాత్మిక గురువు మనకు అవసరం లేదు. అలాంటి ఆధ్యాత్మిక గురువు గురువే కాదు, అసలు ఆధ్యాత్మిక గురువే కదా అతను. ఎందువలన ఆధ్యాత్మిక గురువు అంటే ఆత్మజ్ఞానాన్ని ఇచ్చి తిరిగి కృష్ణుడి దగ్గరికి తీసుకెళ్లేవాడే ఎవరైతే వైష్ణవుడైన ఉంటే అతనే ఆధ్యాత్మిక గురువు. కృష్ణుడే భగవంతుడు, అతను సేవ చేయడమే మన లక్ష్యం, విష్ణువుని చేరుకోవడమే మన లక్ష్యం అని చెప్పేవాడే ఆధ్యాత్మిక గురువు. మిగతా వాళ్ళందరూ ఆధ్యాత్మిక గురువు కాదు. కొన్ని మంచి మాటలు చెప్తుండొచ్చు కొంతమంది, అంత మాత్రమే అది అతను ఆధ్యాత్మికమైన గురువు కాదు. ఆధ్యాత్మిక గురువు ఎవరంటే ఇతను. తిరిగి మన స్వధర్మమైన కృష్ణుడి సేవలో ఉంచగలిగే వాళ్ళే ఆధ్యాత్మిక గురువులు. అటువంటి వాళ్ళని ఆశ్రయించాలి వైష్ణవులు. హరే కృష్ణ. అవును, కానీ కలియుగం మొదట్లో నుంచి అంటే ఇప్పుడు జనంలో మార్పు వస్తుంది, అంటే జిజ్ఞాస ఉన్న వాళ్ళకి ఇస్తున్నారు. కానీ ఇప్పటివరకు ఎలా జరిగింది? ఇప్పటివరకు ఎవరైతే బ్రాహ్మణ కుటుంబంలో పుట్టినవాడు వాడే బ్రాహ్మణుడు, వాడే గుళ్ళో పూజారికి వెళ్ళగలడు, వాడు ఉదయం లెగవడం టీ కాఫీ తాగుతూ ఉంటాడు, కానీ గుడిలో విగ్రహాన్ని దగ్గరికి వెళ్తాడు. ఇప్పటివరకు అలా జరుగుతుంది, ఇప్పుడు జనంలో మార్పు వస్తుంది. అదే ఆ మార్పే అవసరం. ఏమిటి? గుణ కర్మని బట్టి వాడికి వాడు చేయాల్సిన పని వాడు నిర్ణయించాలి. ఇక్కడ ధనం జనం ఎవరి వద్దనుకుంటే కుదరదంటే మనకి లక్ష్యం కృష్ణుడి సేవ, కృష్ణుని చేరుకోవడం అయి ఉండాలి. కానీ ఆ కృష్ణుని చేరుకోవడానికి ఎంతమంది సుందరులు అవసరమో మీకు అంతమంది సుందరులని మీ కృష్ణుడు ఇస్తాడు, అంత ధనాన్ని మీ కృష్ణుడు ఇస్తాడు, అంత జనాన్ని కూడా ఇస్తాడు. దాని గురించి ప్రత్యేకంగా మనం ఇంతమంది కావాలి, నాకు ఇంత ధనం కావాలి, మంచి భార్య కావాలి, లేదా జనం నాకు నా వెంట ఇంతమంది ఉండాలనే అవసరం లేదు. మన లక్ష్యం ఇదై ఉంటే మనకి దానికి కావాల్సినవన్నీ కూడా ఏదైతే ఉందో అది కృష్ణుడు ఇస్తాడు. ఆ నమ్మకం కృష్ణుడి మీద మనకు ఉండాలి. అంతేగాని ఇవన్నీ కూడా విస్మరించమని కాదు. ఏవైతే మనకి లభిస్తాయో, అంటే భార్య లేదా పిల్లలు, ధనము లేదా మిత్రులు, వీళ్ళందరూ జనం, వీటన్నిటిని కూడా తిరిగి కృష్ణుడి సేవలో ఉపయోగించడానికే మనం ప్రయత్నం చేయాలి. అందుకే మనకు అవన్నీ ఉన్నాయి. అంతేగాని మన యొక్క ఆనందానికి భార్యో లేదా మన ఆనందం భోగించడం కోసం, విలాసాల కోసం ధనము లేదు. ఇవన్నీ కూడా కృష్ణుడి యొక్క సొత్తు, కృష్ణుడి సంపదే ప్రతి ఒక్కటి. హరే కృష్ణ. గ్రంథరాజ శ్రీమద్ భగవద్గీతకి జై, శ్రీల ప్రభుపాదకి జై.